ఇక్కడ వినాలి. ఈ మూడు ఒక ఎత్తు, నాలుగవది గొప్ప లక్షణం. ఉన్నాడవు పెద్ద వద్ద ఉత్తమ గోష్ఠిన్, సజ్జనులతో స్నేహం చేయాలి. సాధువులతో స్నేహం చేసిన వాడు మాత్రమే భాగవతం చెప్పడానికి అర్హుడు. సాధువుల్ని ద్వేషించేవాడు, మహాత్ముల్ని ద్వేషించేవాడు, అలాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కంచి చేను వేయడం లాంటి దౌర్భాగ్యులు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. కాబట్టి సజ్జన సాంగత్యము చేసిన వారికి మాత్రమే భాగవతాన్ని చెప్పడానికి అర్హత కలిగిన వారిగా వ్యాసుడు పేర్కొన్నాడు. నీవు సజ్జన సాంగత్యం కూడా చేశావు. ఈ నాలుగు లక్షణాలు ఉండడం వల్ల నిన్ను మేము భాగవతం చెప్పమని అడుగుతున్నాం. ఎందుకనంటే మాకు దాని మీద తప్ప ఇంక దేని మీద కోరిక లేదు. దాని మీద కూడా ఎందుకు ఆ భాగవతం మీద అంత కోరిక అంటే, చూస్తున్నాం రాబోయే కలియుగంలో మానవులు ఎలా ఉంటారు. ఈ కలియుగంలో మానవులు ఉన్నారే అలసులు, మందబుద్ధి బలులు, అరపతరాయువులు, ఉగ్ర రోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయదాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు, ఏమిటం పొటవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో మానవులు ఉండారే ప్రాయేణ అల్పాయుష అన్నారు వ్యాసులు. ప్రాయేణ అల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనే, అంటే కలియుగంలో మానవులు సోమరిపోతులై ఉంటారు. ముందు అలసులు అంటే సోమరిపోతులు, అలసత్వం అంటే చురుకుగా పని చెయ్యలేకపోవటం. ఏదైనా పని చెబితే ఇవాళ చెబితే ఏడాది తర్వాత అవుతుంది. 8 గంటలకి నాయన గుళ్ళో హారతమ్మంటే మర్నాడు 8 ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. దానివల్ల ఉపయోగం ఉన్నది, అంత చురుకుగా ఉంటారట కొంతమంది. వాళ్ళని ఏమంటారు? అలసులు. కలియుగములో మానవుల యొక్క ప్రధాన లక్షణం అలసహ, అలసాహ బహువచనంలో వాడారు. సోమరిపోతులు ఎక్కువగా ఉంటారు. ఉన్నారో లేదో మీకు తెలుస్తూనే ఉంది కదా, పూర్వంలో పనులు చేయరు 14 గంటలు 15 గంటలు, ఎందుకంటే 5 అవర్స్ డ్యూటీ. మా చిన్నప్పుడు కూడా వ్యవసాయానికి వెడితే పొద్దున్న సూర్యోదయానికి ముందు వెడితే ఎప్పుడో సాయంకాలం అయ్యాక వచ్చేవారు. ఇప్పుడు 10 గంటలకి టిఫిన్ తిని వస్తాం, 12 దాకా చేస్తాం, తర్వాత మళ్ళీ 2 గంటలు విశ్రాంతి, మళ్ళీ 2 to 4, ఆ తర్వాత ఇంటికి వస్తాం, సినిమాలు చూస్తాం. దీనివల్ల ఏంటి, సృష్టికి ఏం ఉపయోగం? దానివల్ల ఈ సోమరితనాన్ని ఎక్కువగా అలవరుచుకుంటారు కలియుగంలో మానవులు. 2వది ఏమిటి, మందబుద్ధి బలులు, తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయి. పూర్వం అసలు పుస్తకాలు పెట్టుకుని ఎవరైనా పురాణాలు చెప్పారటండి, వేలాది గ్రంథములు కంఠస్థం చేసి మస్తకమే పుస్తకంగా సమస్తంగా చెప్పేవారు. ఇప్పుడు ఎదురుగుండా పుస్తకం పెట్టుకున్నా అందులో ఉన్నది ఏమిటో వీడికి అర్థం కాదు. ఏదైనా ప్రశ్న అడిగితే అదేంటి ఏ పుస్తకంలో ఉందో పరిశోధించి తర్వాత చెబుతానంటట. అలాంటి తెలివైన వాళ్ళు తయారవుతారట కలియుగంలో. అందుకే మందబుద్ధి బలులు, తెలివితేటలు కలియుగంలో తక్కువగా ఉంటాయి. అల్పతరాయువులు, ఆయువు కూడా తక్కువే. నిజంగా 100 ఏళ్ళు ఆయుర్దాయం అంటనే కానీ కలియుగంలో 100 ఏళ్ళు బతికేవాడిని ఒక్కడిని చూపించండి. 70 ఏళ్ళు బతికాడంటే అబ్బో ఎక్కువే బతికాడండి అంటున్నారు ఈ మధ్యన. అబ్బా 70 బతికట్టండి. పాప ఈ మధ్యన ఒక ఆవిడ చచ్చిపోయింది, ఆవిడ 70 ఏళ్ళు. అబ్బా 70 పర్వాలేదు అన్నాడు పక్క ఆయన. ఆ తర్వాత మా అమ్మగారికి 86 ఏళ్ళు అని కానీ అవి బాబోయేట నేను ఇంకా 100 ఏళ్ళు బతకాలని నేను అనుకుంటూ ఉంటే 86 ఏళ్ళు బతికిదిటండి అమ్మో అని గుండెల మీద చేసుకున్నాడు ఆయన. అంటే కలియుగంలో నమ్మకం లేదు మనకి. ఆయువు 100 ఏళ్ళు అండమే గాని ఈ 100 ఏళ్లలో ఎంతకాలం బతుకుతామో తెలియదు. అందుకే కలియుగములో ఆయుప్రమాణమునకు నియమము లేదు అంటాడు వ్యాసుల వారు. అనగా పుట్టగానే చచ్చిపోతారు, కడుపులో చచ్చిపోతారు, పెరుగుతూ చచ్చిపోతారు, పురాణం వింటూ చచ్చిపోతారు, వినకుండా చచ్చిపోతారు, ఎప్పుడు ఎలా చచ్చిపోతారో చెప్పలేక చచ్చిపోతారు. అంటే ఈ మానవుడికి అసలు ఆయు ప్రమాణం లేదు. అందుకని అల్పతరాయువులు, ఉగ్ర రోగ సంకలితులు. పోని ఆయువు తక్కువ, ఏదో 25 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఎంతో కొంత బతికాం. ఈ బతికిన రోజులలో ఆరోగ్యంగా ఎంతమంది ఉంటున్నారు అంటే చాలా తక్కువట. ఆరోగ్యం తక్కువగా ఉంటుంది, భయంకర రోగాలతో పీడింపబడతారు. ఇలా కూర్చుని ఒక గంట ఉపన్యాసం వింటే ఈ కాలు ఇలా ఎత్తా, ఈ కాలు ఇలా ఎత్తా ఎందుకు ఎత్తుతున్నాం అంటే మోకాళ్ళు, కళ్ళు, కీళ్ళు, ఒళ్ళు, పళ్ళు ఏవి పనిచేయడంలా మనకి. ఎంత బాగా చెప్పారండి వ్యాసుల వారు ఆనాడే భవిష్యత్తుని. భయంకర రోగములతో కలియుగములో ఉండే మానవులు పీడింపబడతారు. ఇవాళ ఒక రోగం కొత్తగా వస్తే దానికి రోగానికి పేరు పెట్టి మందు కనిపెట్టేలోపు మళ్ళీ కొత్త రోగం పుడుతుంది. ఇలా రోజు రోజు ఒక కొత్త రోగాలు పుట్టుకొచ్చి మానవుల్ని కృంగదీస్తాయి అన్నాడు. ఈ రోగాల వల్ల ఏం ప్రయోజనం ఉండదు, నిజం చెప్పమంటారా? అసలు ఏ హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటే సుఖంగా చచ్చిపోతాడు. ఈ రోజుల్లో ఆసుపత్రికి వెళితే ఇక వాడికి దుర్మరణమే తప్పదు. దాన్ని నేను కళ్ళార ఈ మధ్యన మా అమ్మగారి విషయంలో చూశాను అనమాట. 7.5 లక్షలు 7 రోజుల్లో అయ్యాయి. ఆ తర్వాత 7వ రోజుకి మా అమ్మగారిని ఇంటికి పంపారు. ఎలాగా? పడుకోబెట్టి. ఇలా అన్నానని ఏమనుకోవద్దు, సుస్పష్టంగా జరుగుతున్నది. ఇది హాయిగా చెయ్యి పుచ్చుకుని ఒక మంది ఇస్తే తగ్గేది. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది, అద్భుతంగా పెరిగింది. ఆ టెక్నాలజీ ఎందుకు పెరిగింది అంటే కోట్లు ఖర్చు పెట్టడానికి పెరుగుతోంది. డబ్బులకు డబ్బులు అయిపోతాయి. ఏం జరుగుతుందో చెప్పదు. మేమేం చెబుతామండి, ఐసీయూలో ఉంచుతామండి. ఐసీయూ అంటే ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి, ఇంటికి నీవు ఖాళీ చేతులతో పట్టుకుపోతావు అని చెప్పడం కోసం ఐసీయూ అనే దొరికి కొత్తగా పెట్టారనమాట. ఇది కొంచెం దుఃఖంతో బాధతో చెబుతున్నమాట. 7.5 లక్షల 7 రోజుల ఇంటికి వచ్చేసరికి కట్టా. ఎందుకు దీనివల్ల? ఈ వైద్యం వల్ల ఉన్నారు లేరు నేను అంటల్లా. అంటే క్రమక్రమంగా కలిప్రభావం వల్ల ఎంత ధనము ఖర్చు పెట్టినా చిట్ట చివరికి ఏమీ ఆ మందు వల్ల ఉపయోగం లేకుండా చివరికి ఇంటికి పట్టుకుపోవడమే మిగులుతున్నది. అలాంటి ఉగ్ర రోగ సంకలితులయ్యి ఉంటారు కలియుగంలో మందభాగ్యులు. ఇక ఐశ్వర్యములు కూడా అలాగే ఉంటాయి. ఐశ్వర్యం అంటే కేవలం ధనం కాదు, సంతోషం ఒక గొప్ప ఐశ్వర్యం. కుటుంబం కలిసి ఉండడం ఆనందం. ఇవాళ కుటుంబాలు ఉమ్మడిగా కలిసి ఉండడం లేదు, ఎవరికి ఆరోగ్యం లేదు. ఉన్న కాసేపు ఎవరు ఎవరిని తిట్టుకుంటారో తెలియదు. పక్కవాడు పక్కవాడు కూర్చున్నాడంటే రేపు పొద్దునకి మళ్ళీ వీడి మీద వాడికి, వాడి మీద వీడికి అనుమానం అంట. సుఖ సంతోషములు లేని జీవితం గడుపుతారు అని అర్థం మందభాగ్యులు అంటే. సుకర్మములెవ్వియు చేయజాలని కలియుగమందు మానవులు మంచి పని చెయ్యరు. ఎవరైనా చేస్తుంటే ఎందుకండి ఇంతంత రూములు కట్టి గురువు గారికి ఇవ్వడం, దాని బదులు ఆ రూముని 2 ఫ్లాట్లు చేసి పెళ్లి వాళ్ళకి అద్దెకిస్తే నెలకు 1000 రూపాయలు వస్తుంది 2000 వస్తుంది అని సలహా ఇచ్చేవాడు ఉంటారు హరిగారికి. కాబట్టి మంచి పని వాడు చేయడు, చేసేవాడిని చెయ్యొద్దంటాడట. అందుకని సుస్పష్టముగా సుకర్మములెవ్వియు చేయజాలని కలియుగమందు మానవులు. ఇటువంటి మానవులకు సుఖం ఎలా వస్తుంది, శాంతి ఎలా వస్తుంది, ఆత్మశాంతి కలగాలంటే ఏమి చెయ్యాలి? మాకైతే ఆత్మశాంతి కలగాలంటే శ్రీకృష్ణుడి యొక్క కథ అనే అమృతం తాగితేనే ఆత్మకి శాంతి లభిస్తుంది అనిపిస్తున్నది. అలాంటి కృష్ణ కథామృతం మాకు ప్రసాదించకూడదా తండ్రి? మేము ఈ కలియుగంలో ఉన్న మానవులతో సహజీవనం చెయ్యలేం, ఈ బాధలు పడలేం అన్నారు వాడు. త్వం నసందర్శితో ధాత్రా దుస్తరం నిస్థితి రక్షతాం కలిం సత్వహరం పుంసాం కర్ణధారయవార్ణవం. మమ్మల్ని కలి అని పేరు కలిగిన ఈ సముద్రం నుంచి అవతల ఒడ్డుకు చేర్చు. కలియుగమే ఒక పెద్ద సముద్రం. కలియుగం ఏమిటి? ఒక మహాసముద్రం. ఈ సముద్రం దాటడం మా వల్ల కాదు. సంసారం అనే సముద్రం పూర్తిగా కలి అని పేరు కలిగినటువంటి ఒక పురుషుడితో నింపబడి మానవుల్ని ముంచెత్తి తుఫానులతోటి కెరటాలతోటి వర్షాలతో నాశనం చేస్తోంది. కాబట్టి కలిపురుషుడి యొక్క ఆయుఃప్రమాణములతో, కలిపురుషుని యొక్క ఆధిపత్యంతో, కలి యొక్క ప్రభావంతో నిండిన ఈ సంసారం అనే సముద్రం మేము దాటాలనుకుంటున్నాం. అసలు సముద్రం దాటడమే కష్టం, అందులో సంసార సముద్రం. ఆ సంసార సముద్రానికి అధిపతి కలిపురుషుడు. దీన్ని ఎలా దాటగలం? కానీ దాటతా ఉన్నారు వాళ్ళు. ఎలాగో తెలుసా? పౌరాణికుడవైన నీవు ఒక పెద్ద ఓడని మా దగ్గరకు తీసుకొచ్చావు. ఆ ఓడ కృష్ణ కథ. ఆ ఓడను నడిపే కర్ణధారుడు అంటే కెప్టెన్ నువ్వు. సూత మహర్షి కర్ణధారుడు. సంసార సముద్రం దాటించే ఓడ సాక్షాత్తు కృష్ణ కథ. సంసార సముద్రం దాటడం మాకు పెద్ద కష్టం ఉందండి, ఎందుకంటే కృష్ణుడే ఒక ఓడ. కృష్ణుడి యొక్క కథ ఒక ఓడ అయితే ఆ ఓడ ఎప్పుడూ సముద్రంలో నాశనం కాదు. మత్స్యావతారం ఎత్తిన వాడైనా ఆయనకి ఈ సముద్రం లెక్క. ఆయన ఉండేదే క్షీర సముద్రంలో. సంసార సముద్రం చాలా తేలికగా ఆయన కథ అనే ఓడలో మేము దాటగలం. కాకపోతే ఓడని నడిపే మంచి ఒక కర్ణధారుడు కావాలి. ఆ కర్ణధారుడు నువ్వే. నీవు అని ఎందుకంటున్నావంటే నువ్వు సూతుడని పేరు కలిగిన ఒక వ్యక్తివి కాదు, ఒక గొప్ప వక్తవి. భాగవతం అనే కథని చెప్పే వక్త ఎవడైనా సరే వాడికంటే గొప్ప కర్ణధారుడు మరొకడు లేడు. తెలుగులో పోతన గారు ఈ శ్లోకానికి అందమైన అనువాదం చేశాడు అనమాట ఆయన. జలరాశి దాటగోరెడి, జలరాశి దాటగోరెడి, కలము జనుల్ కర్ణధారు కాంచిన భంగిన్ కలి దోష హరణ వాంఛా కలితుల మగు మేము నిన్ను కంటిమి సోత. సముద్రం దాటాలనుకున్న వాడి దగ్గరికి హఠాత్తుగా ఒకడు వచ్చి, ఏమండి సముద్రం దాటాలనుకుంటున్నారా? అయితే నేను ఒక పెద్ద ఓడ తెచ్చాను, ఆ ఓడలో ఎక్కండి, మీ దగ్గర డబ్బుచ్చుకోను, క్షేమంగా చేరుస్తాను అని ఓడని నడిపే కర్ణధారుడు వస్తే ఎంత ఆనందం కలుగుతుందో, కలిదోషం అనే సముద్రం దాటాలనుకున్న మాకు నువ్వు కర్ణధారుడిలాగా కృష్ణ కథ అనేటటువంటి తెప్పని ఓడని పట్టుకొచ్చావు, నిన్ను చూచాం, మా జన్మ ధన్యం అయిపోయింది, మాకు శ్రీకృష్ణుడి యొక్క కథని సవిస్తరంగా వివరించు. ఎందుకు ఆయన కథ వినాలి అంటే మాకు కృష్ణుడి యొక్క కథ ఎంత గొప్పదో తెలుసు అన్నారు. హరినామ కథన దావానలజ్వాలచే కాలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖతోయదములు. శ్రీకృష్ణుడి యొక్క కథ ఉన్నదే, ఆ కథ ఎంత గొప్పదో చెబుతున్నాం మేము. ఆయన నామస్మరణ, ఆయన దర్శనం, ఒక పెద్ద గాలి. భగవంతుడిని ఇప్పుడు ఒక్క క్షణం చూడండి, ఆయన దర్శనం ఒక సుడిగాలిగా మారుతుంది. ఆ సుడిగాలి ఏం చేస్తుందిట, మనకి రోజు పుట్టిన దగ్గర నుంచి తచ్చేదాకా ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, ఈ సంసార దుఃఖాలు అంటారు. ఈ సంసార దుఃఖములన్నీ మేఘములు, ఆకాశంలో మేఘం వచ్చింది, ఆ మేఘం చల్లా చెదరవ్వాలంటే ఏం కావాలి, పెద్ద గాలి వీచాలి. గాలి గట్టిగా వీస్తే మేఘం చల్లా చెదరవుతుంది. మాకు సంసారంలో చాలా దుఃఖాలు ఉన్నాయి, ఆ దుఃఖములనే మేఘములను చల్లా చెదరు చేసేటటువంటి గొప్ప సుడిగాలి ప్రభంజనం శ్రీకృష్ణ దర్శనం. మేము చేసిన పాపములు అడవిలో పెరిగిపోయాయి. ఈ అడవి తగలబడాలంటే ఆ శ్రీకృష్ణుడి కథ అనే దావాగ్ని పుట్టాలి. శ్రీకృష్ణ కథ దావాగ్ని మా పాపాలని అరణ్యాలని అది తగలబెట్టేస్తుందన్నమాట. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతి మిరతులు. నారాయణ స్మరణం సూర్యకాంతి. సూర్యుడు ఉదయించేంత వరకు చీకట్లుంటాయి, ఒక్కసారి సూర్యుడు ఉదయించగానే చీకట్లు ఏమైపోతాయి, పటాపంచలైపోతాయి, తొలగిపోతాయి. మా సంసారంలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే కటిక చీకట్లున్నాయి. ఈ చీకట్లలో ఎప్పుడు కొట్టుబిట్టాడుతున్నాం. ఈ చీకట్లు పోవాలంటే నారాయణ 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 అని నిరంతరం స్మరించాలి. ఆ నారాయణ స్మరణం ఒక సూర్యకాంతి అయి మా చుట్టూతో ఉన్న కామక్రోధాది ఈ చీకట్లన్నిటినీ తొలగించి వేస్తుంది. కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే దుర్మృత్యు కుంజరములు. ఏ మానవుడు ఏ క్షణంలో మరణిస్తాడో తెలియదు కదా, అలాంటి మరణమునకు అపమృత్యువు దుర్మృత్యువు అని పేరు. ఎవడో ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు, కారు గుద్దేసింది, చచ్చిపోయాడు, అది అపమృత్యువు. నదిలో స్నానానికి వెళ్ళి మునిగి చచ్చిపోయాడు, అదొక అపమృత్యువు. అన్నం తింటూ ఉంటే అన్నం ముద్ద కంఠానికి అడ్డం పడి చచ్చిపోయాడు, అదొక దుర్మరణం. హాయిగా పురాణం విందామని కూర్చుంటే నెత్తి మీద ఫ్యాన్ పడింది, అదొక అపమరణం. ఇలాంటి అపమరణములను దుర్మృత్యువులు అంటారు. ఈ మృత్యువులు ఏనుగులు. ఈ దుర్మృత్యు అనే ఏనుగుని చీల్చే సింహం శ్రీకృష్ణ నామస్మరణ. అందుకే కృష్ణుణ్ణి భక్తితో తలుచుకునే ఆయన కథ వినేవాడికి మాత్రం అపమృత్యువు రాదు, దుర్మరణము రాదు, హాయిగా సుఖంగా సంసారంలో అన్ని సుఖాలు అనుభవించి వార్ధక్యంలో కూడా అనాయాసంగా విడిపోతాడు. అన్నిటికంటే అనాయాస మరణం చాలా అదృష్టం అండి. అది ఆ మరణం క్షణాలలో వస్తుంది మనకి, ఎప్పుడు శ్రీకృష్ణ కథ వింటే. కాబట్టి ఎందుకు చెబుతున్నాం, కమలనాభ ధ్యానం చెయ్యాలి, అది మనకి సింహమై దుర్మృత్యువులను నాశనం చేస్తుంది. ఎంతెందుకు, నళిన నయన నామ నావచే కాక సంసార జలధి దాటి చనగరాదు. సంసార సముద్రం దాటాలంటే ఆ శ్రీకృష్ణ నామస్మరణం అనే ఒకనొక పడవ ఉండాలి. పడవ లేకుండా గంగ దాటలేము, సముద్రం దాటలేము. శ్రీకృష్ణ నామస్మరణం లేకుండా సంసార సముద్రం దాటలేము. అందుకని మేము అడుగుతున్నాం, వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సోత ధీసమేత. ఇంకెందుకు 1000 కథలు,
మాకు శ్రీ విష్ణువు యొక్క కథలు చెప్పు, మాకు విష్ణు కథలు తప్ప ఇంకేం వద్దు. భక్తితో రోజు నువ్వు చెబుతూ ఉంటే విష్ణు కథలు వింటాం, విని తరిస్తాం. ఆయనట అవతరించాట, ఒకసారి కాదుట 22 పర్యాయాలు అవతరించాడు. అవతరించినప్పుడల్లా అనేకమైన లీలలు చేశాడు. అందులో ప్రత్యేకంగా ద్వాపర యుగం చివరి పాదంలో దేవకి వసుదేవులకి కృష్ణుడిగా బలరాముడిగా 2 రూపములతో తన అంశతో అవతరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేశాడు. ఆయన కథలు వింటే బ్రహ్మానందం కలుగుతుంది, అందుకే ఆయన కథ వినాలనుకుంటున్నాం. వ్యాసుల వారు నీ గురువు అనేక పురాణాలు రాసి కూడా మళ్ళీ భాగవతం తన సంతృప్తి కోసం లోక శ్రేయస్సు కోసం లిఖించాడు అని విన్నాం. ఆయన ఎందుకు లిఖించవలసి వచ్చిందో చెప్పు. అన్నిటికీ మించి పాపం భూదేవి ఇప్పుడు అల్లాడిపోతోంది. ఎందుకు అల్లాడిపోతోంది అంటే పాపాత్ములు పెరిగిపోయారు కనుక. పాపాత్ముల్ని మొయ్యలేదు భూదేవి, పుణ్యాత్ములు కోట్లు కోట్లు పెరిగినా మొయ్యగలదట ఆవిడ. కానీ పాపాత్ముల్ని, గోహింస చేసేవాళ్ళని, ధర్మభ్రష్టుల్ని ఆవిడ మొయ్యలేదు. అందుకే ఆవిడ ఇప్పుడు ఏడుస్తోంది. ఇప్పుడు ధర్మదేవతని ఎవరు రక్షిస్తున్నారంటావు? చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడాత్మ పదమునకేగల్ భారకుడు లేక యౌవని చేరెను ధర్మం బుబలుపు చెడి మునినాథ. సోతమునీశ్వర ధర్మదేవత ప్రస్తుతం బలం లేక చిక్కిపోయింది. ఏళ్ల తరబడి తిండి లేనటువంటి ఒక వయోవృద్ధురాలు ఎలా ఉంటుందో అలా అయిపోయింది ధర్మదేవత. ఎందుకో తెలుసా? శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించి ధర్మదేవతని 4 కాళ్ల మీద నడిపించాడు. ఆయన అవతారం విడిచిపెట్టి తన లోకానికి వెళ్ళగానే నన్ను రక్షించేవాళ్ళు లేరు, పాపాత్ములు పెరిగిపోతున్నారు, అధర్మం పెరిగిపోతుందని భూదేవి ఏడ్చింది. ఆ భూదేవి మీద ఉన్న ధర్మదేవత చిక్కిపోయింది. ఇప్పుడు బలము లేక, రక్షించేవాళ్ళు లేక, రక్షించే కృష్ణుడు తన పదములకు వెళ్ళిపోవడం వల్ల ధర్మం పరిపరి విధాలుగా విలపిస్తోంది. ఇప్పుడు ఆ ధర్మదేవతని ఎవరు రక్షిస్తున్నారో, ఎక్కడికి వెళ్ళిందో అని ఋషులు అడిగారండి పాపం. భారకుడు లేక ఎవ్వని చేరెను ధర్మంబు బలుపు చెడి మునినాథ. తనని రక్షించేవాడు లేక ధర్మదేవత ఏమైపోతుంది ఇప్పుడు? ఆవిడ ఏమని ఏడుస్తోందో ఆ ధర్మదేవత గురించి తెలుసుకోవాలనున్నది. నువ్వు గురువువి, గురువులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు శిష్యులకి చెప్పకూడనివి కూడా చెబుతారు. గురువులు శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు, గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదుర చల స్థిర కళ్యాణం వెయ్యది. గురువులకి ఒక లక్షణం ఉన్నదట, వీడు నా శిష్యుడు అనుకుంటే, అందులోనూ ప్రియ శిష్యుడు అనుకుంటే, ఆ ప్రియ శిష్యుడిని రక్షించడానికి ఏదైనా చేస్తాడు. అసలు రహస్యం అది. కొంతమంది అడుగుతారు, గురువు గారు మమ్మల్ని ఎందుకండి ఇంత ప్రేమగా తీసుకెళ్తారు మీతోనని. ఎందుకంటే ఇదిగో భాగవతంలో చెప్పాడు, గురువు యొక్క లక్షణం అది. గురువులు ప్రియ శిష్యులకి పరమ రహస్యములు చెబుతారు. వాళ్లతో తనకే ప్రయోజనం లేకపోయినా వీడు శిష్యుడు, నన్ను అభిమానిస్తున్నాడు, నా వెంట పడ్డాడు, కాబట్టి వీడికి చెప్పకూడని వేద రహస్యములు చెబుదాం, ఉపాసన రహస్యములు చెబుదాం, వీడిని ఉద్ధరిద్దాం, అనుగ్రహిద్దాం అనుకుంటారు గురువులు. గురువుల యొక్క లక్షణం అది. మనం చూస్తున్నాం కదా, పరమ గురువుల దగ్గరికి వెళితే ఎంత కరుణ, ఎంత అపార ప్రేమ. మనల్ని రక్షించడం కోసం వారి సర్వశక్తులు ధారపోస్తారు. నీవు అటువంటి గురువువి. మానవులకి కళ్యాణం జరగడానికి ఏం చెయ్యాలో అవన్నీ చెప్పు, ఆ కృష్ణ కథ చెప్పు అని పరి పరి విధములుగా బతిమాలితే అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి 2 చేతులు జోడించి మీకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు ఆయన. ఎందుకనంటే మీరంతా పండితులు, మహాత్ములైన ఋషులు, జ్ఞానులు, అయినప్పటికీ ఏదో నన్ను గౌరవించి నా ద్వారా పురాణం వినాలనుకుంటున్నారు. మీలో భాగవతం ఎరగని వాళ్ళు ఉన్నారా? వేదములు చదవని వారున్నారా? వ్యాకరణాదులు ఎరగని వారున్నారా? అయినప్పటికీ అవకాశం నాకు ఇచ్చారు అంటే ఇది నా అదృష్టం, దీనిని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. ముందు మా గురువు గారి యొక్క అనుగ్రహంతో కదా భాగవతం నేను చదువుకున్నాను, కాబట్టి మా గురువుకు నమస్కరిస్తున్నాను అని భాగవతంలో వ్యాసుల వారు రాసిన శ్లోకం ఆ వ్యాసుల వారికి సమర్పించాడు సూతుడు. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ శ్లోకం భాగవతంలో సూతుడు స్వయంగా అన్నాడు. ముందు నారాయణునికి నమస్కరిస్తున్నాను, ఆ తర్వాత నరుడు. ఆయన లేకపోతే, నరుడు అంటే ఇక్కడ కేవలం అర్జునుడనే కాదు, మనందరం నరులమే, ఆ నారాయణుడికి నరుడు ఉంటే గాని లాభం లేదు. నరనారాయణుల యొక్క సంబంధం అంతా అవసరం. జీవాత్మలందరూ నరులే, అందుకని నరునికి నమస్కారం, నారాయణులలో సగభాగం కనుక. సరస్వతీదేవికి నమస్కరిస్తున్నా. ఆ తర్వాత జయం అని పేరు కలిగిన భారత గ్రంథాన్ని నేను మనస్ఫూర్తిగా ఒక్కసారి ధ్యానం చేసుకుంటున్నాను అన్నాడు ఆయన. తెలుగులో పోతన గారు, నారాయణునకు నరునకు, భారతికి నిమృక్కి, వ్యాసుపదములకు నమస్కారము చేసి వచింతు నుదార గ్రంథంబు దళితను బంధంబున్ అని శ్లోకానికి పోతన గారు భాగవతంలో అనువాదం చేశారు. ముందు నారాయణునికి నమస్కారం, నరునికి నమస్కరిస్తున్నాను, భారతీదేవికి నమస్కరిస్తున్నాను, భారతీ తీర్థాన్ని ఆశ్రయిస్తున్నాను. ఆ తర్వాత ఉదార గ్రంథమైన భాగవతాన్ని చెప్పడానికి సంసిద్ధుడు అవుతున్నాను. మా స్వామి, మా గురువుగారు వేదవ్యాసుల వారు ఈ సర్వశ్రేయస్సుల్ని లోకాలనికి అందించాలి అనుకున్నాడు ఆయన. సకల శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చదువుకున్నటువంటి ఆ మహానుభావుడికి ఒకనొకప్పుడు లోకశ్రేయస్సు ఎలా చెయ్యాలి అనిపించింది. అనిపించి ఆయన ఏం చేశాట, సరస్వతీ నదీ తీరంలో ఆ మహాత్ముడు చాలా కాలం తపస్సు చేశాడు. అంటే ఇప్పుడు మనం బదరి అంటున్నాం కదా, ఆ బదరీ తీర్థం దగ్గర సరస్వతీ నది ఉన్నది. ఇప్పటికి కూడా సరస్వతీ నది అక్కడ మాత్రమే కనపడుతుంది. మాన అని ఒక ప్రాంతం ఉంది, అక్కడి నుంచి సరస్వతి ఇంచుమించుగా ఒక 4 కిలోమీటర్లు ప్రవహించి ఆ తర్వాత బదరీనారాయణ స్వామి వారి దగ్గర గుడి దగ్గరకు వచ్చే ముందు అలకనంద నదిలో కలిసిపోతుంది. అలకనంద అంటే గంగానది యొక్క ఒక పాయ. అంటే సరస్వతీ నది, అలకనంద కలిసిపోయి సంపూర్ణంగా గంగగా మారిపోతాయి. ఆ రెండు కలవడానికి ముందు మాత్రం ఒక 4 కిలోమీటర్ల దూరం ఇంచుమించుగా మనకి సరస్వతీ నది ప్రవాహం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని హిందీ వాళ్ళు మానా అంటారు. అక్కడ కుడివైపున ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ చాలా గొప్ప కొండ, ఎందుకంటే అదే కొండ మీద ఇద్దరు మహానుభావులు ఒకనొకప్పుడు కలుసుకున్నారు. ఒక ఆయన వేదవ్యాస మహర్షి, అక్కడే సరస్వతీ నదీ తీరంలో ఆ కొండ గుహలో చాలా కాలం ఉంటూ రోజు సరస్వతిలో తెల్లవారుజామున స్నానం చేసి ఆ తర్వాత ఆయన తపస్సు మొదలుపెట్టేవాడు. చాలా కాలం ఆయన జపం చేశాడు, శివుణ్ణి కూడా మెప్పించాడు. ఒకప్పుడు ఆయన దేవీ భాగవతంలో అక్కడ శివుణ్ణి మెప్పించినట్టుగా దేవీ భాగవతంలో సుఖోత్పత్తి కథలో ఉంటుంది. ఆ తర్వాత ఆయన అక్కడ భారతం రాశాడు. ఆ రాసేటప్పుడు ఆయనకి రాసి పెట్టడానికి గణపతి వచ్చాడు. అందుకే ఒకవైపు వ్యాస గుహ, మరొక వైపు గణపతి గుహ ఉంటాయి. ఈ ఇద్దరు అక్కడ కూర్చుని భారతం రాశారు. అంటే వ్యాసుడు చెబుతూ ఉంటే